The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
అంటే జీవితం డైలీ సీరియల్ లాగా, రెండు కొట్టుల్లాగా, మొనటనస్గా ఉండకూడదు అని ఆమె అంటుంది. ఆస్కార్ వైల్డ్ అన్నట్లు, కొందరు మాటలతో గాయపరుస్తారు, కొందరు మౌనంతో గాయపరుస్తారు, దయగలవాడు కత్తితో గాయపరుస్తాడు అని ఆస్కార్ వైల్డ్ అన్న మాటలని మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. దయగలవాడు కత్తితో చంపుతాడు, కొందరు మాటలతో చంపుతారు, మరి కొందరు మౌనంతో చంపుతారు అంటాడు. ఈ లోకంలో సంక్లిష్టం కానిది ఏదీ లేదు, అన్నీ సంక్లిష్టమైనవే, ఏదీ సులభం కాదు అంటుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మన జీవితంలో అన్నీ పోగొట్టుకుంటాం, మన జీవితం చేతిలోంచి అన్నీ పోతుంటాయి. మనం పుట్టినరోజున మన బొడ్డు తాటి తెగిపోతుంది, మరి కొన్నాళ్ళకి మన అమాయకత్వం జారిపోతుంది. ఇంకా కొంత పెరిగిన తర్వాత మన తల్లిదండ్రులు ఈ లోకం వెళ్ళిపోతారు. యవ్వనంలో మనం ప్రేమలన్నీ భగ్నమైపోతాయి. పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత జీవితం మరో రకంగా మన చేతిలోంచి జారిపోతుంది. తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్క బంధం తెగిపోతుంటే జీవితం ముందుకు సాగుతుంటుంది. చివరికి మనం వృద్ధాశ్రమంలో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పిల్లలు రెక్కలు చెగిరిపోతారు. చివరికి మిగిలేది బ్రతుకుంటే నీ భార్య, నువ్వు భార్యవైతే బ్రతుకుంటే నీ భర్త. చూడండి, ఎక్కడి నుంచి జీవితం ఎన్ని పోగొట్టుకుంటే ఎక్కడ నిలబడ్డామో, జీవితంలో అన్నీ పోతుంటాయి అని విఘ్నులు చెప్తుంటారు. ఇది నిజమే కదా, మనం అన్ని బంధాలు తెంచుకుంటూ చివరికి వస్తున్నాం కదా. చివరికి మరణం ఏం చేస్తుంది, మనకి జీవితానికి ఉన్న బంధాన్ని కూడా తెంపేస్తుంది. సరే, ఆ విషయం అట్లా ఉంచుదాం. ఏలిస్ కూతురు షీలా మన్రో ఈ ఒక స్మృతి కావ్యాన్ని రాసింది, దాని పేరు లైఫ్స్ ఆఫ్ మదర్స్ అండ్ డాటర్స్ అని. ఎలిస్ మన్రో జీవితాన్ని సాహిత్యాన్ని అర్థం చేసుకోవటానికి ఎలిస్ మన్రో రాసిన పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీంట్లో విశేషం ఏంటంటే, ఎలిస్ మన్రో జీవితం కానీ ఆమె రచనలు కానీ ఆమె పుస్తకాల గురించి కొన్ని చెప్తాను. ది డైమెన్షన్స్ ఆఫ్ షాడో కెనడా అత్యుత్తమ పురస్కారం లభించింది. ది న్యూయార్కరు, ది అట్లాంటిక్ మంత్లీ అని చెప్పాం కదా. ఈమె మరో పుస్తకం లైఫ్స్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఉమెన్, ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు పొంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్న కథలే. ఈమె ఇప్పటికి 14 కథా సంపుటాలు ప్రచురించింది. చివరి సంకలనం పేరు డియర్ లైఫ్ అని చెప్పాను కదా, అవి ఆమెని ఆటోబయోగ్రఫీ లాంటిదే. ఇక నేను రిటైర్ అయిపోతున్నాను, ఇంక రాయనని కూడా చెప్పింది. నోబెల్ సాహిత్య బహుమతి పొందిన 13వ రచయిత్రి తొలి కెనడియన్. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి, 13వ రచయిత్రి తొలి కెనడియన్. నోబెల్ బహుమతి ఎప్పుడు మొదలుపెట్టారు, 1901లో నోబెల్ అని ఆయన ఒక మారణాయుధాన్ని, ఒక పేరు పదార్థాన్ని కనుగొని నైట్రోగ్లిజరిన్ అనే పేలు పదార్థాన్ని ల్యాబొరేటరీలో తయారు చేసి కొన్ని కోట్లు దాని మీద సంపాదించి, అంటే ప్రపంచంలో ఎక్కడ పేలుడు జరిగినా నోబెలే కారణం అన్నమాట. అట్లాంటి ఆయన చనిపోయే ముందు ఒక ట్రస్ట్ పెట్టి ఆయన ఫండ్స్ అనేది దానికి ట్రాన్స్ఫర్ చేసి సాహిత్యానికి, సైన్స్కి, అన్ని శాఖలకి ఈ దీని మీద వచ్చిన ఆదాయంలోంచి డబ్బులు ఇవ్వమని ఆయన నోబెల్ ప్రైజ్ పెట్టుబడి. అది ఇప్పటికి కూడా ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ ఉంది ఒకటి. నోబెల్ శాంతి బహుమతి కూడా ఉంది, అయితే గాంధీ గారికి ఇవ్వలేదు. అది నోబెల్ శాంతి బహుమతి గాంధీ గారికి రాలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఈ నోబెల్ బహుమతి 1901లో మొదలయ్యి 1913లో మరి రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. ఆయన అక్కడికి వెళ్ళి తీసుకోలేదు కానీ తర్వాత వెళ్ళాడు, గీతాంజలికి ఇచ్చారు. తర్వాత ఆర్థిక శాస్త్రంలో బెంగాలీ అయిన ఏదో ఉంది ఆయనకి వచ్చింది.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు విశ్వసాహిత్యం శీర్షికన అశ్విని కుమార్ ఆహ్వానం. ఈ వారం సంచికలో మనం ఎలిస్ మన్రో గురించి మాట్లాడుకుందాం. ఎన్నో అంతర్జాతీయ బహుమానం లాగానే నోబెల్ బహుమానం కూడా, పురస్కారం కూడా వివాదాలకు విమర్శలకు లోనైంది. ఎందుకంటే ఎప్పుడు ఈ నోబెల్ పురస్కారం అనేది యాంటీ కమ్యూనిస్ట్ రైటర్స్కే ఇస్తారు, పెట్టుబడిదారి దేశమైన సామ్రాజ్యాలైన యూరోప్ అమెరికా రచయితలకే ఎక్కువ వస్తుంది. అప్పుడప్పుడు సౌత్ అమెరికన్ రచయితలు కూడా అమెరికాని సపోర్ట్ చేసిన వాళ్ళని లేకపోతే విప్లవాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళని పుస్తకాన్ని కమ్యూనిస్టులకు ఇవ్వరు అనేది ఒక భావన ఉంది. అయితే కమ్యూనిస్టులను కాదని బయటకు వచ్చిన అలెగ్జాండర్ సోల్జనిట్సిన్కి, బోరిస్ పాస్టర్కి కూడా నోబెల్ బహుమతులు అదే కారణాల మీద ఇచ్చారు. వాళ్ళు కమ్యూనిజాన్ని విమర్శించారని. అయితే ఎటువంటి వివాదాలకు లోను కాకుండా 2013లో ఒక రచయిత్రికి ఆ బహుమానం పురస్కారం అందజేశారు. ఆమె పేరు ఎలిస్ మన్రో. ఆమె గురించి మీకు ఈ వారం కొన్ని విషయాలు చెప్తాను. ఈ ఎలిస్ మన్రో ఇంకొక విశేషం ఏంటంటే, నోబెల్ బహుమానం అనేది ఎప్పుడు కవులకు, నవలు రాసిన వాళ్ళకు, లేకపోతే ఇంకా అనేక విమర్శన గ్రంథాలు రాసిన వాళ్ళకు ఇస్తారు, కానీ కేవలం కథలు రాసిన వాళ్ళకి ఇంతవరకు ఇవ్వాలి. 2013లో ఒక రచయితకి మాత్రమే కేవలం కథలు రాసి నోబెల్ పురస్కారం పొందగలిగిన మహిళ. ఆమె కెనడాలో పుట్టి పెరిగింది. ఆ విశేషాలు చెప్తాను. అంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే, ఈ నోబెల్ ప్రైజ్, నోబెల్ బహుమతి మీద ఉన్న విమర్శలు అట్లా ఉండగా, ఈ కథా ప్రక్రియకి కేవలం ఒక రచయిత ఇవ్వడం అనేది విశేషమే. ఆ విశేషాలు తెలుసుకుందాం. ఆ వంటిదే నవల నాకు అర్థం కాదు, అంత పెద్ద పుస్తకంలో నేను ఎక్సైట్మెంట్ కోసం ఎక్కడైనా వెతకాలి. కథలో అయితే ఎక్సైట్మెంట్ సులభం, కథ బాగా వస్తుందో లేదో ప్రారంభించగానే తెలిసిపోతుంది. కథ అంటే ఒక విస్ఫోటనంతో అంతమయ్యేది. ఒక చిట్టి పుట్టి కథలు కాకుండా ఒక మాదిరి ఒక 15-20-30 పేజీల కథ చెప్పడంలో నాకు చాలా ఆనందం ఉంది. ఒక నవల్లో చెప్పే విశేషాన్ని ఒక కథలో చెప్పటం, సంభాషణలు దానిలో పండించటం కష్టమైన ప్రక్రియ అని అనుకుంటాను. అందుకనే నేను కథలకే పరిమితమయ్యాను అని చెప్తున్నాను. ఆమె కథలు చాలాసార్లు తిరగరాస్తుంది. తిరగరాయటం అంటే ఆ విస్ఫోటనం కోసమేనమాట. ఆ విస్ఫోటనం అడ్డు వచ్చే ప్రక్రియలన్నీ సంభాషణలన్నీ తీసేసి కథనే మనకి అందిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈమె రచయిత్రి కదా, సహజంగానే విమర్శకులు ప్రశంసకులు ఈమె స్త్రీవాది అని ముద్ర వేసేస్తారు ప్రపంచవ్యాప్తంగా. ఆమెంటది, నేను స్త్రీనే, అందువల్ల సహజంగానే నా కథలన్నీ స్త్రీల గురించి, స్త్రీల అనుభవాల గురించే ఉంటాయి. మగవాళ్ళు నిజంగా స్త్రీల గురించి ఏమనుకుంటారో నాకు తెలియదు. స్త్రీవాది అనే మాట కూడా నాకు అర్థం కాదు. తొలి రోజుల్లో నేను కూడా స్త్రీవాదిని కాకపోతానా అనుకున్నాను. కానీ స్త్రీవాదం వెనక ఏదైనా థియరీ ఉందా అని నాకు అనుమానం. అది నాకు తెలియదు కూడా. ఆ అర్థంలో నేను ఫెమినిస్ట్ని కాదు. అనుభవాలను రాయటం, స్త్రీల అనుభవాలను రాయటం స్త్రీవాదం అయితే నేను స్త్రీవాదినే. నేను రాసినవన్నీ నా చిన్ననాటి అనుభవాలే ఎక్కువ రాశాను. అసలు స్త్రీవాద భావనకు మూలం కూడా స్త్రీల అనుభవాలు రాయటమేనని అనుకుంటాను అని అంటుంది. కెనడాలో నైరుతి అంటే బాగా చలి, -30 డిగ్రీసు, అడవులు మంచు ఉండే ప్రాంతంలో చిన్న కుగ్రామంలో పుట్టి పెరిగింది. 1931లో జన్మించింది ఎలిస. ఆమె తండ్రి ఫాక్స్ ఫార్మర్, అంటే ఏంటంటే ఆ చలి దేశంలో ఒక రకమైన ఊదా రంగు బొచ్చుగల ఫాక్స్ నక్కల కంటే పెద్దవి ఉంటాయి. వాటిని మామూలుగా మనం కోళ్ళు, గొర్రెలు, మేకలు పెంచినట్టు పెంచి వాటిని చంపి ఆ ఫర్, తోలుకున్న ఫర్తో చాలా ఖరీదైన కోట్లు తయారు చేసి అమ్ముతారన్నమాట. అట్లా ఆయన ఫాదర్ ఒక ఫాక్స్ ఫార్మర్ అంటారు. అది అది కామనే ఆ ఏరియాలో. అయితే ఈ రక్తపాతం అంతా ఆమె చూసింది. ఆ నక్కలను పెంచడం, వాటిని చంపటం, ఆ తోలు తీయటం, ఆమె చిన్నతనం అంతా ఇదే చూస్తూ పెరిగింది. తర్వాత కొన్నాళ్ళు అంటారియోలో చదివింది. యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్లో ఒక హోటల్లో వెయిటర్స్గా పనిచేసింది. క్లాస్మేట్ అయిన జేమ్స్ మన్రోని పెళ్లి చేసుకుంది. తర్వాత ఎలిస్ మన్రో అయిందన్నమాట. తల్లిగా ఇల్లాలుగా ఆమె మీద బాధ్యతలు పడినా 1963లో మన్రో దంపతులు విక్టోరియాకి వెళ్ళిపోయారు. ఆ చిన్న గ్రామాన్ని వదిలి విక్టోరియాకి వెళ్ళిపోయారు. అక్కడే మన్రో బుక్స్ ప్రారంభించింది. ఆ తర్వాత 1972లో జేమ్స్ మన్రోని చేసుకుంది కదా, అతని నుంచి విడిపోయింది. విడిపోయి 1976లో ఖగోళిక శాస్త్రవేత్త గెరాల్డ్ ఫెమిలీని మళ్ళీ 2వ వివాహం చేసుకుంది. ఇది ఆమె పర్సనల్ లైఫ్ అట్లా ఉంచండి. ఆమె తొలి కథ ది డైమెన్షన్స్ ఆఫ్ ఏ షాడో 1950లో కెనడాలో అత్యుత్తమ బహుమతి పొందింది. మొదటి కథ దాంతో ఆమె ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. తర్వాత బుక్కర్ ప్రైజ్ కూడా, ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వచ్చింది. ది న్యూయార్కర్, ది అట్లాంటిక్ మంత్లీ, గ్రాండ్ స్ట్రీట్, ప్యారిస్ రివ్యూ, ఇవన్నీ కూడా ఆమె కథల్ని ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా ముద్రించి ఆమె పేరు తెచ్చిపెట్టాయి. ఈమె మరో పుస్తకం లైఫ్స్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఉమెన్, చూడండి, అన్ని స్త్రీల గురించి రాసినాను. అది చిన్న నవలగా వచ్చింది, కానీ నిజానికి అవన్నీ కూడా కథల కింద లెక్కేసుకోవాలి మనం. ఈమె ఇప్పటికీ 14 కథా సంపుటాలు ప్రచురించింది. చివరి సంకలనం డియర్ లైఫ్, అంటే ఆమె అది ఒక ఆటోబయోగ్రఫీ లాంటిదే. ఇక ఆ తర్వాత నేను రాయనని కూడా చెప్పేసింది. నోబెల్ సాహిత్య బహుమతి పొందిన 13వ మహిళగా ఈమె తొలి కెనడియన్గా పేరు తెచ్చుకుంది వెళ్ళింది అంటారు. గమ్మత్తు ఏంటంటే, మార్క్ ట్వైన్ కానీ మిగతా గొప్ప రచయితలు కానీ తమ బాల్య జ్ఞాపకాలనే, బాల్య అనుభవాలనే గొప్ప కథలుగా మలిచారు. ఎలిస్ మన్రో కూడా అదే పనిచేసింది. వాళ్ళు పుట్టిన ఊళ్ళు, అప్పటి మనుషులు, పరిసరాలు అంతగా ప్రభావితం చేస్తాయన్నమాట రచయితల్ని. మరి ఎలిస్ కథలకు గ్రామాలకు లేదా చిన్న పట్టణాలకే నేపథ్యం. ఆమె ఉన్న గ్రామం కుగ్రామం ఒక 15-20 ఏళ్ళ కంటే ఉండే కదన్నమాట. ఇప్పుడు వాళ్లకు, ఇప్పుడు ఈ తరం వాళ్లకు ఈ గ్రామ వాతావరణం అర్థం కాదు. అవంటితే నేను సమకాలీన సమస్యల గురించి రాయలేను. నా మూలాలన్నీ నా బాల్యంలోనే ఉన్నాయి, నా గ్రామంలోనే ఉన్నాయి. ఇప్పటి వాళ్ళతో పోలిస్తే అవి అసలు గ్రామాలే కాదు.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు గ్రామాలతో పోలిస్తే అవి గ్రామాలే కాదు అంటుందా. అడవుల్ని నరికి పశువుల్ని పెంచుకుంటూ లేదా మా నాన్నలాగా నక్కల పెంపకం, ఫాక్స్ ఫార్మింగ్ అన్నమాట చేసుకుంటూ 10-12 కుటుంబాలు ఒక చోట ఉండేవాళ్ళం. అదే ఊరు. నాకు తెలిసిన రచయితలందరికీ తరగని కథలగని బాల్యమే అని నేను అనుకుంటాను. ఈమె కథల్లో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషుల్ని అర్థం కాని, అర్థం అయ్యే కాని పద్ధతిలో పరిశీలిస్తుంది. కథ అంటే నవలకు సంక్షిప్త రూపం అనే దురభిప్రాయం తొలగించి కథా ప్రక్రియకు పరిపూర్ణత తీసుకొచ్చింది ఎలిస్ మన్రో. ఎలిస్ మన్రో ఈజ్ మాస్టర్ ఆఫ్ ది కంటెంపరీ షార్ట్ స్టోరీ అనే నోబెల్ కమిటీ సైటేషన్ ఇచ్చింది. ఎలిస్ మన్రో ఈజ్ మాస్టర్ ఆఫ్ ది కంటెంపరీ షార్ట్ స్టోరీ అని సైటేషన్లో పేర్కొంది స్వీడిష్ అకాడమీ. ఇంకా ఎలిస్ మన్రో ఆమె అభిప్రాయాలు కొన్ని విందాం. ఆమె తన కథల గురించి ఏం చెప్తుంది? కథ అంటే ప్రయాణం కాదు, గదిలోకి ప్రవేశించడం లాంటిది. కథ కిటికీలోంచి చూసిన లోకం వింతగా కనిపిస్తుంది. గదిలోని ఫర్నిచరు పరిసరాలు కూడా కొత్తగా ఉంటాయి. లోపలికి వెళ్ళిన ప్రతిసారి అదో నూతన అనుభవమే. సాలిగూడు లాంటి ముడులు మేలికలు చిరిగిన కాగితం ముక్కల్లాగా ఉంటాయి. బుర్రలో అన్నిటినీ జత చేసి అతికించి కథలా రాయాలి. కథ చదివిన పాఠకుడికి ఒక అద్భుతం అయిన అనుభవం రావాలి. అదే విస్ఫోటనం అన్నాం కదా, ఏం జరుగుతుందని కాదు, ఏం జరిగినా అది అద్భుతం అనిన అనుభవమే కావాలి. కథ ముగిసిన తర్వాత పాఠకుడు దాని గురించి ఎక్కువ కాలం ఆలోచించాలి. కొన్ని కథలు చదివినప్పుడు తెలిసిన విషయమైనా సరికొత్తగా ఆవిష్కృతం బహుశా మనందరికీ బాల్యమైన అనుభవాలు ఉంటాయి, గుర్తులుంటాయి. ఈ కథ చదువుతుంటే వాటిలో కొన్ని గుర్తు వస్తుంటాయి. అరే నాకు కూడా ఇలా జరిగింది అని అనుకుంటాం. అట్లాంటి అనుభవాలే ఆవిష్కృతం అవుతుంటాయి. ఒక నవీన ఆస్వాదన కోసమే రచయిత తపిస్తాడు అంటుంది. ఆత్మకథకు స్వానుభవం అంటే స్వానుభవం నుండి రాయటానికి తేడా ఉంది. నేను రాసిందంతా ఆత్మకథాత్మక అనుకుని కొందరు పొరపడుతున్నారు. అంటే నేను రాసిందంతా ఆత్మకథ లాంటిదే, నా అనుభవాలు రాశాను కానీ అది ఆత్మకథ కాదు అనే క్లారిటీ ఇస్తుంది. తన చుట్టూ ఉన్న మనుషుల్ని అబ్జర్వ్ చేసి, తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిస్థితులను అబ్జర్వ్ చేసి కథగా మలిచి ఆమె అనుభవాలు మనకు కొత్తగా చెప్పిందనమాట. ఇవి ఆత్మకథలు కాదు అని చెప్తుంది. నా పాత్రల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఏం దుస్తులు వేసుకుంటారో, ఏ స్కూల్లో చదువుకున్నారో అది కూడా చెప్పగలను. కథకు ముందు కథ తర్వాత వాళ్ళకి ఏం జరిగిందో కూడా నాకు తెలుసు అని స్పష్టంగా చెప్తున్నాను. 20 ఏళ్ళుగా నేను ఇతరుల అవసరాల కోసం బ్రతికాను. అందువల్ల అనివార్యంగా ఆ అవసరాల పరిసరాల్లోనే ఉంటుంది నా కథ వస్తువు. ఈ విషయం మళ్ళీ చెప్తాను. 20 ఏళ్ళుగా నేను ఇతరుల అవసరాల కోసమే తపించాను. అందుకని నా కథ ఆ అవసరాల చుట్టూనే, ఆ పరిసరాల్లోనే ఉంటుంది నా కథ వస్తువు అని ఆమె క్లియర్గా మనకు చెప్తుంది. అంతేకాదు, అమెరికా దక్షిణ రాష్ట్రాలకు చెందిన రచయితల కంటే, రచయితలు అంటే నాకు చాలా ఇష్టం ఉంటుందండి, అంటే జార్జియా టెక్సాస్ ఆ ప్రాంతంలో ఉన్నమాట. దీనికి కారణం అక్కడ వాళ్ళు ఎక్కువ మంది మహిళలు కావటమే. ఫ్యాక్నర్ నాకు అంతగా నచ్చదు. ఎడోరా వెల్డీ, ప్లానరీ ఓ కానర్, క్యాథరిన్ అండ్ పోర్టర్ వీళ్ళందరూ నాకు ఇష్టమైన రచయితలు. మనం దివంగతులైన తల్లిదండ్రుల గురించి ఏమైనా రాయవచ్చు, కానీ ఎదుగుతున్న పిల్లల గురించి అలా రాయలేం కదా. చివరి రోజుల్లో మనల్ని వృద్ధాశ్రమాల్లో చూడటానికి వచ్చేది వాళ్లే కదా. మరి మనం కాకుండా ఇతరులు కూడా అబద్ధాలు చెబుతారని తెలుసుకోవటంలో ఆశ్చర్యం ఏముంది? ఒక అపోహ ఉంది, ఏ ఇద్దరు స్త్రీ పురుషులైనా ఏ వయసు వాళ్ళైనా ఒక గదిలో ఉంటే చాలు, ఏదో జరిగిపోతుంది అనుకుంటారు. కోరికలు రగులుతాయి, విచక్షణ కోల్పోతారు, ఉద్రేకాలు చలారిందాక ఎవరేం చేస్తారో తెలియదు. ఎదుటి మనుషుల్లో ఏం చూసి ఇలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం మనం? నేను డైరీ రాయను, నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. చాలామంది కన్నా ఎక్కువగా సెల్ఫ్ సెంటర్డ్, అంటే నేను నా గురించి నా పరిస్థితుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను. ఆ ఊళ్ళో జనం లినోనియం కిచెన్లు ఉన్న గుహల్లో కాపురాలు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడున్న అపార్ట్మెంట్లుగా ఆమె చెప్పిన డెఫినేషన్ ఇది. అంటే లినోనియం కిచెన్లో ఉన్న గుహలు అన్నమాటవి. మాటలు ఎందుకు, వృద్ధులు మాత్రం సంభాషణ కాదా అంటుంది. ఎవరు నీకు ఎంత సహాయం చేసినా మనుషులు నీచత్వాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు. అంటే ఒక జనరలైజేషన్, మనుషులంతా నీచమైన వాళ్ళే అనే ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే మనుషుల్లో నీచత్వం ఉంటుంది అని చెప్పి.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
గోరవలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో. పందిరి మనపై నిలిచే పచ్చిక పానుపు వెచ్చగా
పిలిచే
వీడని జంటగరమ్మని వసివాడని పూలై పొమ్మని పుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో. తాకే జ్వాలలు ఏవో వేడిగా సోకే వెన్నెలలేవో చిన్నది విసిరే చూపులు చెలి చిలికిన ముసి ముసి నవ్వులు
నీలి కన్నుల నీడలలోన దూర వల్ల
కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో.